విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
పురాణాల కార్యక్రమంలోకి మళ్ళీ స్వాగతం పలుకుతూ గోకర్ణ చరిత్రని మనం ప్రారంభించుకున్నాం. ఆత్మదేవుడని పేరు కలిగిన ఒకనొక పండితుడున్నాడు. ఐశ్వర్యం ఉన్నది, చదువుకున్నవాడు అయినా కొంత కక్కుర్తితో భిక్షాటనతో జీవించేవాడని చెప్పుకున్నాం. ఆయన భార్య దుంధులి, కలహం అంటే బాగా ఇష్టం, లౌకిక విషయాల మీద బాగా ఆసక్తి, ఎవరు ఏం చేశారు అవన్నీ ముచ్చటించుకోవడమే బాగా అలవాటు, అతిగా వాగుతుంది, ఆ వాగడంలో ఏం మాట్లాడుతుందో తెలియదు, సంయమనము లేదన్నమాట. ఇంటి పనుల్లో ఏ వస్తువులు కావాలి, కుర్చీలు ఉండాలా, కర్టెన్లు ఉండాలా, ఇలా అలంకారం అంటే ఇష్టం. వస్తు వ్యామోహం అంటే బాగా ఇష్టం. ఆ గృహ కార్యక్రమాల మీద ఉన్న శ్రద్ధ పొరపాటు కూడా దైవ కార్యాల మీద లేదనమాట. ఎక్కడ కర్టెన్ ఉండాలి, ఇప్పుడు ఉండుంటే బహుశా టీవీ ఎక్కడ పెట్టాలి, బిందెలు ఎలా ఓర్లించాలి, వస్తువులు ఎలా తొడవాలి, ఇవి ఎక్కువ ఇష్టం. ఇంకా కృపణ లోభత్వం ఎక్కువ, బాగా డబ్బు పీచులు కొడుతాం, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పోగేసేది. మొగుడు భిక్షాటంతో సంపాదించి తెచ్చేవాడని చెప్పుకున్నాం కదా, అందువల్ల వాడికి వంట పని లేదు కనుక ఆయన తెచ్చిన రూపాయలన్నీ జాగ్రత్తగా ఎరడం, డిబ్బీల్లో వేయడం, డబ్బీల్లో వేయడం. ఈ అన్నం కూరలతో పాటుగా పచ్చికూరలు కూడా తెచ్చేవాడు ఆయన, బియ్యం, ఇవన్నీ అమ్మేయడమే, ఆ డబ్బంతా మళ్ళీ జాగ్రత్త చేయటం. ఇక కలహ ప్రియ, వీలున్నప్పుడల్లా పక్క వాళ్ళతో గోడవతలు నిలబడి నీ జిమ్మడి పోనంటూ తిట్టడం బాగా అలవాటు పాప. అవసరం అయితే బస్తీ వేసమా అలాంటి యుద్ధానికి కూడా వెళ్ళేది అనమాట పాప. దానికి తోడు మంచి కండపుష్టి జబ్బపుష్టి ఉండేది ఆవిడ. ఆవిడ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన కరణం మళ్ళీ వెళ్ళిపోను. అయినా మొగుడు విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగానే ఉండేది, అంటే తెచ్చిందంతా ఈ అమ్మాయి ఒక్కతే తెలియకుండా కాస్త ఆయనకు కూడా పెట్టేది. ఏ టమాటా పప్పు తెచ్చాడు అనుకోండి, ఆయన ఎప్పుడు అడుక్కుని మూడొంతులు ఎవడు తిన్నా ఒకవంతైనా ఒకటికి పెట్టేది. ఇంకా అన్నం సంగతి చెప్పేకర్లా. ఓ ఐదారు కొంతాల బియ్యంతో వండిన అన్నం ఆయన అడుక్కుని తీసుకొస్తే అడుగును మిగిలిందేనా ఆయనకి పెట్టేది. ఇలా గడుపుతున్నారు. అర్థాహ కామాస్తయోరాతన్న సుఖాయ గృహాధికం. డబ్బుకి లోటు లేదు, భోగాలకు కావలసిన సామగ్రికి లోటు లేదు. ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, అన్నీ కళకళలాడుతున్నాయి, ఇన్ని ఉన్నా వారికి మాత్రం సుఖం లేదు. వారికి అండంలో మొగుడికి ఎక్కువ సుఖం లేదు, వాడికి ఎక్కువ బెంక. ఈవిడంటే ఏదో కాలక్షేపం అయిపోతుంది బయట గందరగోళంలో. ఈయనకి బాధ ఏమిటంటే పెళ్ళైనా పిల్లలు లేరని బెంకపాప. క్రమక్రమంగా వయస్సు గడిచిపోయింది. ఎప్పుడో 18 ఏళ్ల వయస్సులో ఆయనకి పెళ్ళయింది, 40 ఏళ్ళు దాటాయి అతనికి. అప్పుడు అతనికి భయం కలిగింది. అహో, జీవితం గడిచిపోతున్నది, వయస్సు వెళ్ళిపోతున్నది, ప్రాయం వెళ్ళిపోతున్నది, అయినా ఇంతకాలం సంతానం లేకుండా గడిపేశాను, ఎంత పొరపాటు చేశాను. సంతతి లేదని ఎడుగన్న చింతనముల మునిగి ముదిసి చిక్కిన తండ్రు. సంతానం లేదనే ఒకనొక చింతతో బాగా కుంగిపోయాడు. నిజానికి 40 ఏళ్ళేం పెద్ద వయస్సు కాదు, కానీ చింత వల్ల తల బాగా పండిపోయింది, దుఃఖం పెరిగింది. తిన్నదేమో ఆ అజీర్ణ వ్యాధి వల్ల సహించేది కాదు. కొన్ని బాధలు అంటారు, ఇక బాధ ఎక్కువైతే తినలేం మనం, తాగలేం, అలా అయిపోయాడు ఆయన. ఇప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు పుణ్యకర్మాచరణ. ఆయన ఇప్పుడు వెలిగింది ఏమిటి, నేను దానం చేయడంలా ధర్మం చేయటం లేదు, ఓ అడుక్కుని బతుకుతున్నాను, ఇంత డబ్బు ఉంది మూట కట్టుకుపోతానా, ఎప్పుడైనా పిల్లల్ని పిలిచి ఒక పెన్ను ఇచ్చానా, అంతో ఎంతో శనగలు పెట్టానా, అన్నం పెట్టానా, దానం చేయలేదు, ధర్మం చేయలేదు, సత్కర్మాచరణ చేయలేదు. సత్కర్మాచరణ చేయకపోవటం వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, సంతానం లేదు. సంతానం లేకపోవడానికి గల కారణం కేవలం రుణానుబంధం లేకపోవటమే. రుణానుబంధం ఎప్పుడొస్తుంది అంటే దానం చేస్తే. చదువుకున్న పండితుండయుండి కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన్ని విని ఉండి కూడా ఎందువల్ల నేను ఇంతకాలం రుణానుబంధం పెంచుకోలేదు అని బాధ కలిగింది అతను. ఇప్పుడు దానం చెయ్యాలనుకున్నాడు. ఇది పెళ్ళానికి తెలిస్తే కొడుతుగా ఒప్పుకోదు, వాళ్ళ ఆవిడ కొంచెం కృపణ. అందుకని రహస్యంగా బయట వచ్చిన డబ్బు ఉంటుందిగా, కొత్తగా సంపాదించే సంపాదన, ఇది కొంత మూట కట్టి గోవులో భూమో సువర్ణమో ఇలాంటివి రహస్య దానాలు చేయడం మొదలెట్టాడు. అయినా అప్పటికే టూ లెట్ బోర్డు పెట్టినా టూ లెట్ అయిపోయింది ఆయన. అందుకని పిల్లలు లేకపోవటం అనేది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడూ కూడా పుణ్యం వెంటనే వస్తుందండి, చేసిన పాపాలు అనిపించద్దు. మేము మంత్రం చేసాం, తంత్రం చేసాం, అచ్చేసాం, వచ్చేసాం అంటే పాత పాప బాగా ఎక్కువైపోయింది, బ్యాలెన్స్ అక్కడ ఎక్కువైపోయింది. ఆర్థిక మంజం అది తగ్గడం ఒక రోజులు అవ్వదు, రాకుండా చూడాలి. ఒత్తుకొను చురా నీదనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల నుత్పత్తి దశన చెరుపందగు మెత్తనగా రాదు రాదు మీదు జయింపన్నన్నారు. రోగాలు, వ్యసనములు, శత్రువులు ఇవి రాకుండానే చూసుకోవాలి, వస్తే వీటిని జయించలేము. ఈ వ్యసనములలో చింత కూడా ఉన్నది. నేను చింత తెచ్చుకున్నాను ఎత్తి మీదకి, ఇప్పుడు ఈ చింత రవ్వంత కాదు కొండంత, ఇది అంత తేలిగ్గా పోదు ఎలాగా అని బాధపడ్డాడు. మనస్సుకి శాంతి లేకుండా పోయింది. శాంతి లేని వాడికి ఏమున్నా ఉపయోగం లేదన్నారు. శాంతి లేకపోతే డబ్బు వల్ల లాభం లేదు, శాంతి లేకపోతే సుఖం లేదు, శాంతి లేకపోతే అన్నం సహించదు, శాంతి లేకపోతే అసలు ఇంట్లో ఉండబుద్ధి లేదు. అన్నిటికీ మూలం శాంతి. శాంతి లేకపోతే వచ్చే అశాంతి వల్ల ఎన్ని ఉన్నా లేనట్టే. అంచేతే అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ప్రశాంతి అన్నారు. జ్వరము చింతాజ్వరము రెండున్నాయి. జ్వరానికి మందు ఉంది కానీ చింతాజ్వరానికి మందు లేదు. జ్వరం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మంచి మందు వేస్తాడు, ఆ జ్వరం తగ్గుతుంది అవునా? కానీ లోపల ఏదో బెంగ ఉంటుందే, దాన్ని చింతాజ్వరం అంటారు. ఈ చింత ఉన్నంతకాలం నీకు దానికి ఆ రోగానికి మందు వేయలేము మనం. అందుకే జ్వరం శరీరాన్ని మాత్రమే పాడు చేస్తుంది కానీ చింతాజ్వరం మనస్సుని శరీరాన్ని పాడు చేసి మలినం చేస్తుంది అన్నారు. దాంతో ఒకనాడు పిచ్చెక్కినట్టయింది తను. దుఃఖంతో ఇంటి నుంచి బయలుదేరాడు. అడవులు తిరిగాడు, కొండలు తిరిగాడు, ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు. ఇంటి దగ్గర నుంచి 15 మైళ్ళు వెళ్ళిపోయాడని కూడా తెలియలా. అలాగే బుర్రగొక్కుంటూ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుంటున్నట్ట. ఒకనాడు అలా తిరుగుతూ ఉండగా దాహం ఎక్కువైపోయింది. మధ్యాహ్నేతృషితో జాతక తడాగం సముపేయివాన్. మధ్యాహ్న సమయంలో దుఃఖం ఎక్కువై మంచినీళ్లు దొరక్క తిరుగుతున్నాడు. అదృష్టవశాత్తు ఒక చెరువు కనపడింది, అక్కడికి వచ్చాడు. ఎదురుగుండా మంచినీళ్ళు ఉన్నాయి కదా, దాహం వేస్తోంది, తాగత్తా? తాగట్లా. ఎందుకు తాగట్లా అంటే లోపల బెంగ, అసలు మంచినీళ్ళు తాగాలని కూడా అనిపించట్లా. కళ్ళు తిరిగిపోతున్నాయి, చెమట పట్టేస్తోంది, డీహైడ్రేషన్ అనమాట. ఆ లోపల ఉన్న జలం ఆవిరైపోతే వెర్రి నీరసం వస్తుంది. పాపం అయినా సరే అలాగే కూర్చున్నాడు. హఠాత్తుగా కళ్ళు తిరిగిపోయి అప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఎంత భ్రమలో ఉన్నాను, మంచినీళ్ళు తాగాలని కూడా అనిపించడం లేదు అనుకుని చక్క 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 అప్పుడు ఆ కొలనులో దిగి మంచినీళ్ళు తాగాడు. అప్పటికి కొంత నీరసం తగ్గింది. వెంటనే పక్కకు వచ్చాడు, కూర్చున్నాడు. 2 గడియలు గడిచాయి. గడ్డం కింద చేయి పెట్టుకున్నాడు. భగవంతుడా, నేనేం పాపం చేశాను, ఎందువల్ల నాకు సంతానం కలగడం లేదు? 40 సంవత్సరాల వయస్సు దాటిపోతున్నది, డబ్బుకు లోటు లేదు, ఏదో అంతో ఎంతో మంచో చెడ్డో పెళ్ళం అంటూ తగులడింది. ఇల్లున్నాయి, వాకిళ్ళున్నాయి, రకరకాల వస్తువులున్నాయి, ఎన్నుంటే లాభమేముంది? కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంటే లాభమేమున్నది? ఆస్తి ఉంది, పాస్తి ఉంది, సంతానం నాస్తి అయ్యింది. దీంతో చింత జాస్తి, ఎందుకు నాకు ఈ చేస్తి అని కూర్చున్నాడు. సరిగ్గా ఆయన అదృష్టమో మరి దురదృష్టమో కానీ అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. మిట్టయుర్రమున నిడు యోగ పట్టె మెరయ్యా కావి కుపుసం భుజలకు నుండిగయునవు నీ కావి కుబుసం భుజలకుంటికయునువు నీ చెవుల రుద్రాక్ష ప్రోవులు చౌకళింప వచ్చే తద్గేకమౌషధ సిద్ధుడొకడు చేరి తద్గేకమౌషధ సిద్ధుడొకడు. గుండుతో ఉన్నాడాయన, చెవులకు రుద్రాక్ష పోగులు ధరించాడు. అందరం రింగులు ధరిస్తే రుద్రాక్షలు కుండలాల్లో పెట్టుకున్నాడనమాట. మంచి నుదురు, ఆ విశాలమైన నుదుటికి విభూతి రేఖలు ధరించాడాయ. కషాయ వస్త్రం ధరించాడు, చేతిలో కమండలం బుచ్చుకున్నాడు. ఒకనొక సిద్ధుడు, ఒక సన్యాసి, మహానుభావుడు. ఆయన ముఖంలో ఏదో తెలియని దివ్య కాంతి కూడా కనపడుతున్నది. కాంతిని బట్టే తెలుస్తున్నది ఆయన ఎటువంటి వాడో. సందేహం లేకుండా మహాత్ముడు ఆయన, మహామహిమోపేతుడు. అటువంటి ఔషధ సిద్ధుడు అక్కడ అక్కడికి అడుగు పెట్టగానే ఈయన చూశాడు. ఎంతలో ఆ సిద్ధుడు నీటిలోకి అడుగు పెట్టాడు, కాళ్ళు కడుక్కున్నాడు, ముఖ ప్రక్షాళన చేసుకున్నాడు, కడుపు నిండా నీళ్లు తాగాడు, ఒడ్డు మీద కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈయన ఆ సన్యాసి పాదాల మీద పడి నమస్కరించాడు. ఎదురుగుండా కూర్చున్నాడు, నిట్టూర్పు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పడిపోతున్నాడు, పొర్లిగింతలు పెడుతున్నాడు, గిలగిల్లాడుతున్నాడు. సన్యాసికి దాలి కలిగింది. ఏమయ్యా ఏడుస్తున్నావు? కింబ్రవీమిరషే దుఃఖం పూర్వ పాపేన సంచితం మదీయా పూర్వజాస్తోయం కవోష్ణముపభుంజతే. ముందుగా సన్యాసి అడిగాడు, ఏమో బ్రాహ్మణోత్తమా, నువ్వు చూస్తే చదువుకున్నట్టు కనపడుతున్నావు, పండితుడిలా ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నట్టు నీ వేషాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది, ఏదో తెలియని బాధ నీకున్నది, ఏమై ఉంటుందా బాధ చెప్పగలవా? దుఃఖానికి కారణం చెప్పు. దొరికితే ఏమిటి, ఉపకారం చేసే అవకాశం దొరికితే నీకు ఉపకారం చేస్తాం. నీకేదో దుఃఖం ఉంది చెప్పు, అవకాశం ఉంటే తొలగిస్తాను ఆ దుఃఖాన్ని. ఎప్పుడైనా మనస్సులో బాధ ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఎవరితో అయినా పంచుకుంటే ఆ బాధ కొంత తొలగుతుందన్నారు. వీలుంటే పంచుకో అన్నారు. అయ్యా నీకు చెప్పడంలో అభ్యంతరం ఏమున్నది, నువ్వు సన్యాసివి, నేను నా పూర్వజన్మ పాపం అనుభవిస్తున్నాను, అడిగావు కనుక చెబుతున్నాను. నాకు సంతానం లేదు, పితృదేవతలు నాకు సంతానం లేకపోవటం వల్ల నేను తర్పణం ఇస్తే ఆ తర్పణాన్ని సేకరించడంలా వాళ్ళు ఏడుస్తున్నారు. నా ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలు అలమటిస్తున్నాయి, బ్రాహ్మణోత్తములు నన్ను శపించిపోతున్నారు, అసలు దేవతలు నా పూజని స్వీకరించడంలా. సర్వం శూన్యంగా ఉంది నా ఇల్లు. నీకు తెలియందేముంది, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సంతానం లేకపోతే ఎంత బాధ కలుగుతుందో. సంతానం లేకపోవడం అనేది మహాదుఃఖకరము. ఎన్ని భాగ్యాలు ఉండవచ్చుగాక, అధికారం ఉండవచ్చుగాక, అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లోకి వచ్చి డాడీ అంటే చాలు, బాడీ అంతా షేక్ అయిపోతుంది. అలా అలకపోతే, పిల్లలు అనకపోతే, డాడీ అనకపోతే ఈ దిక్కుమాలిన శరీరం పాడైపోయినట్టు ఉంటుంది. మా ఇంట్లో అలాంటి పిల్లలు లేరు, అమ్మా అని పిలిచే పిల్లలు లేరు, నాన్న అని పిలిచేవాళ్ళు లేరు, దాంతో ఏడుస్తున్నాను. చద్దామని అనిపించి అడుగుకి వచ్చా, కానీ చావబుద్ధి ఇట్లా, ఇదో పెద్ద గొడవ. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినా చేసుకోబుద్ధి వేయడం లేదు. దీనికి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలండో అనుకుంటున్నాం, కానీ ఒకసారి ట్రై చేస్తుండ కావాలండి. ఇప్పుడు కాదు, చాలా కష్టం అది. వాట్ల రైలు కింద పడితే అర్థమని వెళ్ళగానే కూర్చోగానే రైలు దబదబ వచ్చేస్తుంటే అమ్మో పక్కకు దూకేస్తాం. ఎంత బలహీన క్షణం రాకపోతే చస్తట్టండి అని తేలిక. హాయిగా ఉపన్యాసం అయ్యాక అంత పులిహార తిని వెడితే ఎంత సుఖంగా ఉంటుంది. నాలుగు శనగ్గింజలు నోట్లో వేసి నవ్వులుకుంటూ ఆచంబోచం కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఉంటే అదొక హ్యాపీనెస్. అంతేగాని చావాలంటే మాట్లాడండి. ఈయన అందుకే పద్దామనిపించినా చావలేను అన్నాడు. దిక్జీవితం ప్రజాహీనం దిగ్గృహం చ ప్రజాం వినా దిగ్ధనము చానపత్యస్య దిక్కులము సంతతిము వినా. సంతానం లేకపోతే ఆ జీవితం చిచ్చి దండగ, ఆ ఇల్లు వ్యర్థం, డబ్బు వ్యర్థం, కులం వ్యర్థం, అన్నీ వ్యర్థమే. ఎన్ని అర్థములున్నా, ఎన్ని పురుషార్థములున్నా సంతానం లేకపోతే ఈ జీవితం మొత్తం వ్యర్థమే. నేను ఒక గోవుని పెంచా, మా ఇంట్లో ఆవు బాగా అరటిపళ్ళు తిని పెరుగుతోంది, చక్కెర కేళీలు పెడుతున్నట్టు ఆవు కూడా, బాగా బియ్యం పెడుతున్నట్టు తేనె పెట్టినా అది కొట్టాలి అంటే ఆవు కూడా దూడలు పుట్టట్లా. ఎందుకని, బహుశా దిక్మాలిన గొడ్డు వ్యక్తులు మేము పెంచటం వల్లేమో ఆవు కూడా సంతానం లేకుండా అయిపోయింది. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా, ఈయన బాధ మా ఇంట్లోకి వచ్చిన దేనికి సంతానం ఉండడంలా, మా ఆవుకి సంతానం లేదు, దొడ్లో చెట్లు నాకట్ట, ఆ చెట్లకి పువ్వులు లేవు, పళ్ళు లేవు, కాయలు కాయడంలా. ఒకవేళ ఎవరైనా నాకు పట్టుకొచ్చి పండిస్తే ఆ పండు కూడా కుళ్ళిపోతుంది, పళ్ళు వాటిలో చేరుతోంది, కుళ్ళు దాంతో మండిపోతుంది నా ఒళ్ళు. ఇది నా పరిస్థితి. ఇదేం దరిద్రం అండి, నిర్భాగ్యుండి కాకపోతే. సంతానహీనుండైన నాకు ఇన్ని కష్టాలు వచ్చి పడిపోతున్నాయి, అందుకే నాకు ఈ జీవితంతో పనేమిటి అనిపిస్తున్నది. కిమతో జీవితేనమే, ఇక నాకెందుకు ఈ జీవితంతో పని. అలాగని శరీరం విడిచిపెట్టబుద్ధేయడంలా. ఎలాగా అంటే చావలేను, బ్రతకలేను. ఇలా చెబుతూ ఉన్న ఆ పండితుడికి మనమంటే దైవం గుర్తొస్తే ఆనందంతో కంఠరుద్ధం ఏడుస్తాం, అది భక్తి వల్ల. ఒక్కొక్కసారి ఎంతటి వాడికైనా రోమాంచం అయిపోతున్నప్పుడు మాట్లాడగలమా మనం? కంఠం గద్గదం అయిపోతుంది, కన్నీరు వచ్చేస్తాయి, అది ఆనంద బాష్పాలు, అది సరోమాంచం వల్ల వచ్చేది. కానీ ఇక్కడ ఆయనకి అలా కాదట, పిల్లలు లేరనే బాధతో కన్నీళ్ళు వచ్చేసేయట. ఇలా చెప్పి ఆయన ఏం చేశాట, యుత్యోక్త్వా సరురోదోచ్చైహి తత్పార్శ్వం దుఃఖపీడితగా తదాతస్య యతేశ్చిత్తే కరుణాభూత్ గరీయసీ. ఇలా పలికాడు ఆ బ్రాహ్మణుడు. దుఃఖంతో సన్యాసి ఎదురుగుండా ఉండి వ్యాకులుడై అదే పనిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు. పాపం యతీశ్వరుడికి కూడా కరుణ కలిగిందిట హృదయంలో, అయ్యయ్యో ఏంటిది అని. ఆ తర్వాత ఒకసారి ఏడవకుండా ముఖం కడుక్కొని రా అన్నాడు. ఏమన్నాడు? మొహం కడుక్కొని రా. ఎక్కడా? ఎదురుగుండా ఓ చెరువు ఉంది, ఎలాగో మంచినీళ్ళు తాగే చెరువు, అందులో కడుక్కొని వచ్చాడు. ఇలా నిలబడి దగ్గరకంట అన్నాడు. వచ్చాడు, ఆ నుదురు చూశాడు. తత్పాలాక్షరమాలాంచ వాచయామాచ యోగవాన్, ఆ నుదుటి ఉండే అక్షరాలు చదివేశాడు. బ్రహ్మదేవుడు మన జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అదంతా రాసేస్తాడు ఈ నుదుట. నుదుటం రాసిన వ్రాతం అర్చగలడే, నూరేండ్లు శోధించిన. ఈ నుదుట రాసేస్తట బ్రహ్మ, నూరేళ్లు శోధించినా కష్టపడినా ఈ నుదుట రాసిన రాత ఎవ్వరూ తప్పించలేరు. అందుకని మనం ఏడవడం అనవసరం. రోజు చేయలేరు గుర్తుపెట్టుకోండి. నేను ఇది చేస్తాను అని మానవుడు అన్నాడంటే అంతకంటే భ్రమ మరొకట్లేదు. అందుకే నిజమైన గురువులు పట్టుకో అని ఆ పాదాన్ని చూపిస్తారు తప్ప వాళ్ళు ఏం చేయగలరు? వాళ్లే కదా, ఎవడో ఏం చేయలేదు. మార్చవలసిందా జగన్మాత, ఆవిడే కరుణించాలి. అందుకే యోగికి తెలుసుకునక ఏమన్నాడు, ఆ నుదుటి రాత తెలుసుకుని ఇలా అన్నాడు, ఓయి ఆత్మదేవ, ఆత్మజ్ఞానం లేక ఆత్మానాత్మ వివేచన జ్ఞానం లేక ఏడుస్తున్నావు. ఇదిగో నేను నీకు చెబుతున్న మాట, నువ్వు ఎంత ఏడ్చినా గిలగిలలాడినా నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు, నీ వల్ల సంతానం మీ ఆవిడికి కలగదు. ముంచ అజ్ఞానం ప్రజారూపం బలిష్ట కర్మణో గతి వివేకం తు సమాసాద్య త్యజ సంసార వాసనాం. సంతానం పొందాలి అనే ఈ అజ్ఞానాన్ని, ఈ మాయని, ఈ మోహాన్ని విడిచిపెట్టి. ఎందుకు చెబుతున్నానంటే నీ కర్మ అంత గట్టిగా ఉంది, ప్రబలమైనది నీ కర్మ, నీకు సంతానం కలగదు. ఈ సంసార భ్రమ విడిచిపెట్టు. నువ్వు గింజుకో, నీకు పిల్లలు పుట్టరు. తన్నుకో పిల్లలు పట్టరు, ఎన్ని ఉపవాసాలు చేయి నీకు పిల్లలు పట్టరు, నీ యోగం అది. ఓ విప్రశ్రేష్ట, నీ నుదుటి ఉండే గీతలు చూచాను, నీకు బ్రహ్మ ఏం రాశాడో చూశాను, నీ పూర్వకర్మ అంటే ఏమిటో తెలుసు. కొంతమందికేమో పెళ్లి యోగం ఉండదు, కొంతమందికేమో సంతాన యోగం ఉండదు, కొందరికేమో గృహ యోగం ఉండదు, కొంతమందికి అసలు తిండి యోగమే ఉండదు, కొంతమందికి ఇంట్లో వండుకునే యోగం ఉండదు, ముష్టే ముష్టి. ఇవి యోగాలు పెట్టేశాడు భగవంతుడు. కొంతమందికి మీరు చూడండి, నేను నిజం చెబుతున్నాను, హైదరాబాద్లో శిష్యుడు ఉన్నాడు, 6 ఏళ్ల నుంచి అతనికి నేను చెప్పా నీకు యోగం లేదయ్యా అని వినిపించుకోకుండా ముహూర్తం పెట్టమంటాడు. సరే అతను బాధపడలేక మంచి ముహూర్తం పెడితే కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొనేవాడు. ఎక్కడైనా కొన్న వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యేది, ఈ అపార్ట్మెంట్ లాస్ట్ కమ్మేసుకోవడం, మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళడం. అదేంటో తెలియదు, వాడి కర్మ అమ్మకానికే పెట్టడం. 5 లక్షలు పెట్టుకొనుక్కుంటే 4.75 వచ్చేది వీడికి. ఆ సొంత ఇంట్లో ఉండే యోగం ఉండదు. హైదరాబాద్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఏమో అనంతపురం, అనంతపురం నుంచి గింతుపురం, ఇలా తిరగడమే కానీ ఎక్కడ నిలకడ లేదు, ఇల్లు ఉండదు, అమ్ముకోవడమే. అది ఒక యోగం అంతే, ఏం చేయలేము. మహాబలీయం యోగం అంటే గృహయోగం లేదు వాడి జాతకానికి, అద్దింట్లో ఉండే యోగమే ఉంటుంది. అథవా ఒకవేళ సొంత ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేసిన వెంటనే మళ్ళీ వీడికి ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో తోట అద్దింట్లో కలవాల్సింది. వీడు బతికే అంతే, మరి ఏం చేస్తాం కర్మయోగం. ఒక్కొక్కడికి ఉద్యోగంలో యోగం ఉండదు, నిలకడ. ఓ ఉద్యోగంలో చేరతాడు, టక్మన్ అది పోతుంది, మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళాలి. ఎక్కడికైనా నిలకడగా ఉండలేడు. ఒక్కొక్కడికి పురాణ యోగం ఉండదు, ఇవాళ పురాణం వింటే మళ్ళీ 10 రోజులకి వెళ్ళలేడు వాడు కర్మ. ఇలా నేను చెప్పేవన్నీ మనకు నవ్వనిపిస్తాయి కానీ సందేహం లేదు. ఇవన్నీ మీరు ఎక్కడో ఒక తోట ఎవడో ఒకటికి ఏదో ఒకటి ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ యోగాలు లేకపోతే ఇంకేం చేయలేము. ఒక్కొక్కడికి మొగుడు పిల్లల మధ్యలో ఐక్యమత్యం ఉండదు. ఎంత గిందుకోండి, ఇద్దరు కలిసి ఉండాలని ఒట్టేసుకుంటారు, మళ్ళీ 5 నిమిషాలు పోయాక ఏమే దిక్కుమాలన్నాను అంటాడు వీడు, అంతే వచ్చేస్తుంది అక్కడ. ఆ మొగుడు పిల్లలకి యోగం లేదన్నమాట ఐకమత్యం. ఇలా ఏదో ఒక యోగం ఉంటుంది. ఏమంటారు అబ్బాయిలు, అంతేనా? ఒక్కొక్కడికి మాస్టర్ తిడుతూనే ఉంటాడు స్కూల్కి వెళితే, ఒక్కొక్కడికి మాస్టర్ ముద్దెట్టుగా బుద్ధేస్తుంది. ఏమంటో తెలియదు వాళ్ళ వాళ్ళ యోగా అది పని. ఇప్పుడు నీ ప్రారంభం చూశా, ఆ ప్రారంభం ప్రకారం చెబుతున్నాను, ఈ జన్మే కాదయ్యో ప్రొఫెసర్ బ్రాహ్మణ్, సప్త జన్మావధి తవ పుత్రో నైవచ నైవచ, నీకు ఇంకో 7 జన్మ, ఈ జన్మతో కలిపి 7 జన్మల పాటు నీకు సంతానం లేదు. దెర్ ఈజ్ నో సంతాన యోగా అన్నా. 7 జన్మలట ఎమ్మగడు పాడ, ఈ జన్మలోనే ఏడుస్తుంటే రాబోయే జన్మలు కూడా చెప్పేస్తున్నాడు ఈయన. అందుకని ఈ జన్మే కాదు, రాబోయే 7 జన్మల వరకు కూడా నీకు సంతాన యోగం లేదు. అయినా మరొక మాట, సంతానం లేకపోతే ఎందుకు ఏడుస్తావు? మోక్షం ఉండదేమో అని నీ వెంగంతేనా? నీకు మోక్షం లేదని ఎవరు చెప్పారు? సంతానంతో సంబంధం లేకుండా మోక్షం పొందగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు ఎందరో ఉన్నారు. సుకుడు లాంటి వాళ్ళు మోక్షం పొందారు. ఒకవేళ సంతతే ఉంటేనే సుఖం పొందుతాననుకుంటున్నావేమో, సంతతే సగరో దుఃఖమవాపాంగపురాత. సగర చక్రవర్తి ఉన్నాడు, 60,000 మంది కొడుకులు ఉండేవారు. వాళ్ళు కపిలుడి వల్ల ఏమయ్యారు? కాలి బూడిదైపోయారు. ఏం సుఖం పొందాడు ఆయన? అంగ మహారాజు మరొకడున్నాడు, అంగుడికి వేణుడు అని కొడుకు పుట్టాడు. అంగమహారాజు కొడుకు ఈ వేణుడు దౌర్భాగ్యుడు, రాజ్య పరిపాలనకు రాగానే ఏం చేశాడు? అయష్టవ్యమహోతవ్యమతావ్యం విప్రాహ అన్నాడు. ఎవరు యజ్ఞం చెయ్యకూడదు, యజ్ఞంలో నెయ్యి వెయ్యకూడదు, దానం చెయ్యకూడదన్నాడు. చివరికి బ్రాహ్మణులు వాడిని శపించారు, చచ్చాడు. అంగరాజు వేణుడు ఏం సుఖం పొందాడు? అలాగే నీకు ఒకవేళ సంతానం కావాలని గింజుకుంటే సంతానం నీకు పుట్టరు, ప్రయత్నం చేస్తే ఆ సంతానం వల్ల నీకు కష్టమే. రే ముంచాద్య కుటుంబాశం సన్యాసే సర్వథా సుఖం. ఓ బ్రాహ్మణ, అనవసరంగా కొడుకులు కావాలి కొడుకులు కావాలనే ఆశని విడిచిపెట్టేయ్. ఒకవేళ ఇంకా నీకు ఆశ ఉంటే దానివల్ల నీకు నష్టం ఎంత వస్తుందో నీకు తెలియదు, నరకం అనుభవిస్తావు భూలోకంలో. నా మాట విను, నీకు కూడా సన్యాసం ఇప్పిస్తాను. జాయ్ చక్రాంత కంట, సన్యాసంలో ఎంత సుఖం ఉందనుకున్నావు? సన్యాసి సుఖీ సంసారి దుఃఖీ అన్నాడు. సన్యాసంలో సుఖం, వెనకటికి ఒక ఆవిడికి దండం పెడితే నాలాగే 100 ఏళ్ళు వర్తిల్లదు, అలాగా ఈ సన్యాసికి దండం పెడితే ఆయన సన్యాసం ఇప్పిస్తానన్నట్టు. ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా, నీకేదో దండం పెట్టుకుని నా బాధ మొరపెట్టుకుంటే సంతానం ఇస్తావేమో అనుకుంటే సన్యాసం ఇప్పిస్తావా? సంసారిని చేయలేకపోయినా సన్యాసం చేస్తానంటావా? ఇంతటి సన్యాసం నువ్వు ఇప్పించేది ఒకటి, నేనే పుచ్చుకుంటాను దొంగ సన్యాసం కావాలంటే. నాకు రుద్రాక్షలు వద్దు, తులసి పూసలు వద్దు, అయ్యర్ స్వామిని జియ్యర్ స్వామిని అవ్వాలని నీ దగ్గరికి రావాలా? ఏదో నాకు చిన్న కుర్రాడు కావాలని వచ్చా. నువ్వు చెప్పే వివేకం నాకు తెలియక కాదు, నేను కూడా బాగా చదువుకున్నవాడిని. ఐఆమ్ ఆల్సో అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇస్తే సంతతిని లేదా విషమి, నీ ఎదురుగుండానే ఎప్పుడు ఆత్మహత్య చేసుకు చస్తా, నాకు చావైనాయి లేదా సంతానమైనాయి, నేను చచ్చిపోతాను అన్నాడు. నేను చచ్చిపోతానాయి అని పాపం సన్యాసి నవ్వాడు. ఇంత బలీయమేమిట్రా వీడి కర్మ అని అనుకున్నాడు. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావు. భార్య లేకపోతే అసలు మానవ జన్మ ఎత్తడం వల్ల లాభం ఉందా? ఆ భార్య వల్ల సంతానం లేకపోతే ఆ తర్వాత గృహస్థాశ్రమం వల్ల లాభం ఉందా? ఏముందయ్యా మీ సన్యాసి జీవితంలో? ఇవాళ ఈ ఊళ్ళో తిరుగుతావు, రేపు ఇంకో ఊళ్ళో తిరుగుతావు. ముష్టి నేను ఎత్తుకుంటాను, పుష్టిగా తిన్నాను. ఇదిగో కండ పుష్టి ఉంది, నాకు ఉంది. కానీ హాయిగా ఒక ఇంట్లో కూర్చుని సాయంకాలం అయ్యేసరికల్లా టీవీ నొక్కుంటూ సీరియల్ చూసుకుంటూ గడుపుతుంటే ఎంత హ్యాపీనెస్ అలా పడ కుర్చీలో కూర్చుని. ఏదో అప్పుడప్పుడు వీలుంటే పద్మాకర్ గారి పురాణం వింటే అదంత సుఖం. అయిపోయాక మంచి ప్రసాదం దండిగా తింటే ఓ బాబా ఇంకా అందులో హ్యాపీనెస్ ఎంత ఉంది. కాబట్టి ఎలా చూసినా సంసారంలో సుఖం ఉంది. పుత్రుడు, ఆ పుత్రుడి వల్ల పౌత్రుడు, ఇవన్నీ ఉండి సొంతిల్లుండి గృహస్థాశ్రమం ఉంటే అదొక అందం. ఏమైనా నువ్వెన్ని చెప్పినా నాకు వైరాగ్యం రాదు. వైరాగ్యం బోధిస్తే రాదు, మనస్సులోంచి రావాలి తప్ప. వైరాగ్యం వైరాగ్యం నేను చెప్తే వస్తుందా? ఏమీ రాదు. మళ్ళీ ఇంటికి అడగానే మామూలే. ఇవాళ శనివారం దెబ్బ రొట్టి, నెయ్యి, మంచి చట్నీ, ఓ ఒక కొబ్బరి చట్నీ పైగా. ఆ సుఖమే సుఖం. ఇంట్లో చేసుకోలేకపోతే హోటల్కి వెళ్ళి మొగుడు పెళ్ళాలి. ఈ మధ్యన ఒక పెళ్ళం వందట్లేండి మొగుడిని. ఇంట్లో వంట చేయడానికిటయ్యా నీ దగ్గర ఏదో డబ్బు ఉందనుకుని సాయంత్రం వేసరికి హోటల్లో తిరుగు పాలసీని తెచ్చి పెడతావు అనుకుని చేశాను. ఒక తమాషా కథ చెబుతాను మీకు, మంచి కథ. ఒక ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాడు, జాగ్రత్త పరుడు, చదువుకున్నాడు, వంట చేసుకునే తినేవాడు శుభ్రంగా, హాయిగా శుభ్రంగా వంట చేసుకుని తినేవాడు. సరే, వాడికి రాజుగారి కొలువులో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం నెలకు మంచి జీతం గీతం అన్నీ వచ్చాయి. ఆ ఉద్యోగంలో నిల్వ చేసుకుని డబ్బులు బాగా, ఇంటికి కావలసిన ఫర్నిచర్ పెళ్ళయ్యాక ఏమేం కావాలో అన్నీ చేస్తున్నాడు అనమాట. పెళ్ళం వస్తుందని ఏదో సీలింగ్ ఫ్యాన్స్ అని. ఆ రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ అంటే ఓ మామూలు విసిరికర్రలు, టేబుల్స్, కుర్చీలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. పెళ్ళానికి నగలు కూడా కొన్నాడు, చీరలు కొన్నాడు, ఈయనే అన్ని సెలక్షన్. ఓ పెళ్ళిళ్ళ పేరై మంచి సంబంధం చూశాడు. కాస్తో కొస్తో కాస్త అందంగానే ఉంది భార్యమణి, ఏదో గౌడికి ఏదంత నల్లగా లేకపోయినా ఓ మాదిరిగా ఉంచక్కను, కాస్త పర్వాలేదు. పెళ్లి చేసే ఈ పెళ్లిళ్ళ పేరయ్య మంచి సంబంధం అని చెప్పేస్తే చేసేసుకున్నాడు. పెళ్ళి అయింది, ఏదో మొదటి 3 రోజులు కాస్త కాలక్షేపం అయిపోయాక 4వ రోజు వీడు అడిగట్ట, ఇంకా వంట మొదలెట్టమంటే 8 లేచింది ఆవిడ లేపగా లేపగా. ఏదో వంట చేసి పెడతావు తినేసి నేను ఆఫీస్కి కడదాం అనుకుంటున్నాను డ్యూటీ కంటే, ఆవిడ బద్ధంగా లేచి అయ్యి బాబు నేను వంట చేయటం ఏమిటంది, అదేమిటే ఎక్కడైనా ఇంట్లో పెళ్ళామే కదా చేస్తుందంటే, అయ్యి బాబు పెళ్ళిళ్ళ పేరయ్యమ్మ నాన్న మోసం చేసేసారని. మోసం ఏమిటంటే ఈ పెళ్ళిళ్ళ పేరయ్యను వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కలిసి ఆ మొగుడు నీ మొగుడు కాబోయే మొగుడు బాగా ఉద్యోగం చేసిన వాడే, వాడు ఇన్నాళ్ళు వాడే వంట చేసుకున్నాడు తల్లిదండ్రి లేకపోతే నీకు కూడా వాడే వండి పెడతాడని చెప్పి చేశాట. నువ్వే వంట చేస్తావు అనుకున్నానంటే వీడు నెత్తి మొత్తుకుని నిన్ను కాదు మోసం చేస్తా నన్ను మోసం చేశాడు పెళ్ళిళ్ళ పేరయ్య అన్నాడు, మేవాడు బాగా వండి పెడుతుందని చెప్పి చేశాడు అని. ఇంకా అక్కడి నుంచి నన్ను మోసం చేశారు మా వాళ్ళు అంటే కాదు నన్నే మోసం చేశారు, వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు, ఇద్దరు ఒకటే తిట్టేసుకుంటున్నారు. ఆ పోటీ ఈయన లీవ్ లెటర్ రాసి పంపించాడు ఆఫీస్కి, తిట్టుకోవద్దు మరి ఓపిక అవద్దు. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే అనుకోకుండా వీళ్ళు రాజధానికి వచ్చాక ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారులేండి హైదరాబాద్లో, పాతకాలపు ఇల్లు, అది పెద్ద లంకంపు ఇల్లు, పాతకాలపు ఇల్లు కదానని మామూలుగా బయట 100 రూపాయలకు కానీ రెంట్కి రాదు, ఇది పాతికే వస్తుందని దిక్కుమాలిని తీసుకున్నాడు. ఆ ఇంటి అటకమించి ఢామన ఒక ఆవిడ కిందకు దూకింది, అది పిశాచ్యం, దాన్ని చూడగానే ఇద్దరికి నోట్లో మాట అలా పోయింది, అలా భయంతో ఉండిపోయారు, ఎందుకలా నిర్ఘాంత పోతారు అంది పిశాచ్యం. పిశాచ్యం కదా అందుకే భయపడుతున్నావు, నువ్వెక్కడ తింటావో ఈ పెళ్ళాం పిశాచ్యం అనుకుంటున్నానంటే మళ్ళీ నన్ను పిశాచ్యం అంటావా, నువ్వు పిశాచ్యం, నీ బాప్ పిశాచ్యం, నీ తాత పిశాచ్యం, మీ వాళ్ళంతా తచ్చారు లేకపోతే అప్పడాల కర్త వాళ్ళు కొట్టి తంపేసేద్దరు అంటుంది మళ్ళీ పెళ్ళాం. అదిగో మళ్ళీ కొట్టుకుంటారు మీ ఇద్దరు, మీరిద్దరు బాధపడకండి, నేను బతుకున్న రోజుల్లో ఆ ఇంట్లో ఇంట్లో వంట చేసి చచ్చిపోయిన ఒక గంగా భాగీరథి సమాన్రాల్ని పెళ్ళిళ్ళకి వంట చేసి చచ్చిపోయింది ఈవిడ అనుకోకుండా. అది కూడా ఎందుకు చచ్చిపోయిందిట, ఓ ఇంట్లో పెద్ద పెళ్లి వంటకాలు ఒప్పుకుందిట, ఆ వంట అయిన తర్వాత డబ్బిస్తానని ఇవ్వలేదట వాడు, దాంతో గుండె బయలు చచ్చిపోయిందిట ఆవిడ. దాంతో ఈవిడ కోరికలు తీరక ఈ వంట ఆవిడ పాత జన్మలో ఫ్లాష్ బ్యాక్లో వంట ఆవిడ ఆ గుండెపోటుతో చచ్చిపోవడంతో పిశాచ్యం అయిపోయింది. ఈ ఇంట్లోనే వంటలు చేశానండి, ఆ కచ్చికొద్ది ఇంట్లో వాళ్ళని పీడిని చంపేశా, వాళ్ళంతా చచ్చారు, ఇల్లు పాడుబడింది, ఓనర్ గారు దాంతో ఒక్కడే మిగిలి పారిపోయాడు, మీకేదో చీప్గా ఇచ్చినట్టున్నాడు, నేను ఈ అటక మీద ఉంటూ ఉంటాను, దిస్ అటక ఈజ్ మై నివాస అంటారు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఏళ్ళ మీరు కొట్టుకుంటున్నారు కదా, నేను పాతకాలంలో వంట చేశాను మీకు కూడా వంట చేసి పెడతానులే, ఎందుకు కొట్టుకుంటారండి, మా పిశాచమే మా పాలని దయ్యం పిశాచం కదా దైవం పిశాచమే అని పొగిడేశారు వీళ్ళతో. అయితే ఇది సొల్యూషన్ అయింది అక్కడికి. సరే పిశాచం సాయంత్రం పూట పెసరపప్పు వండి పెట్టింది, పెసరపప్పు కట్టుగా వచ్చిందిట, ఒడియాలు వేయించిందిట, చల్లమిరపకాయలు వేసిందిట, ఏదో మొత్తం మీద పప్పు దప్పడం చేసి పెట్టింది వీళ్ళకి, యాహ్ అని తినేశారు ఇద్దరును. పిశాచం కూడా కాస్త తినేసిపోయింది, దానికి కూడా అనుమతి, అది కూడా తినద్దు పిశాచ్యమైనా అది మనుషుల్ని తిందట్లేండి అందుకని. ఇహ భోజనం అయిపోయిందిగా హాయిగా పడుకోండి పండి, నేను అటకెక్కేస్తున్నాను వచ్చి అని అటకెక్కేసి అని అది వెళ్ళిపోయింది. వెంటనే వీళ్ళిద్దరు అమ్మయ్యా ఉండయా పైసా జీత పడకుండా పిశాచ్యం వంట చేసి పెట్టింది అనుకున్నారు, పిశాచ్య భోజనం కదా ఇక శుభ్రంగా తిన్నారు. ఇక అక్కడి నుంచి రోజు ఈ పిశాచ్యం పొద్దున్న సాయంకాలం ఓ పూట అరటికాయ కూర, ఓ పూట ఏమో పెండలం కందా బత్సలి సరిగ్గా వండాలి కానండి నా బొంద, అయ్యి బాబు ఏమి రుచండి బాబు, నిజంగా వేణి గారు కందా బత్సలి చేసి పెడతారు, లేనిపోను మీరు అంత భోజనానికి వచ్చారంట ఇప్పుడు ఆవిడ లేరు ఇబ్బంది, చాలా బాగుంటుందండి అసలు కందా బత్సలి. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే మధ్యలో కథ వెళ్ళిపోయింది, కందా బత్సలి కనపడగానే పురాణం అయిపోయింది, అందుకే కందా బత్సలి అన్నారు. ఇక్కడ పెద్ద గొడవ, వంట సరుకులు అయిపోయాయి వారం రోజుల్లో, పిశాచం గారు వచ్చారు, ఏమయ్యో సరుకులు అయిపోయాయి నిండుకునైతే అంది, ఇదేంటిది నెలళ్ళకి సరిపడి తెచ్చేసాను సరుకులు అప్పుడే అయిపోయాయి అన్నాడు. అనగానే అయిపోయాయి అంది, ఏమయ్యా ఎందుకు అయిపోతాయి అన్నాడు పిశాచాన్ని. దానికి మండిపోయింది, గరిటి తీసి ఎక్కువ మాట్లాడేవంటే తంతానేమనుకుంటున్నావో, అంటే నేను ఏమన్నా దొంగతనం చేస్తున్నాను అనుకుంటున్నావా అని. అనగానే వీడు కిక్కురు మళ్ళా పిశాచం కదా కొడితే కొడుతుందని అప్పటి నుంచి వీళ్ళతో రహస్యంగా తోట మొదలెట్టారు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వీడు చూసేవాడు. ఈ పిశాచానికి పాత రోజుల్లో ఎక్కడైనా వంట చేసేటప్పుడు కొంగు కొంత సామాను కట్టుకుపోవడం అలవాటు. కొన్ని ఉంటాయి ఆ బుద్ధులు పావు, మీరు ఎన్నైనా చెప్పండి. మీరు బంగారం సామాన్ చేసేవాడు అల్లుడైనా సరే మామగారి దగ్గర అంత ఏదో కొట్టేస్తాట. అలాగే మేస్త్రి ఇంకా అవతలవాడు ఎంత గురువు అవనివ్వండి ఎంత దేవుడు అవనివ్వండి వాడు ఖచ్చితంగా కమిషన్లు అనేది చేయలేట. అది ఒక బలహీన చెప్పేశారు మేస్త్రి గారి దగ్గర. అలాగే దీని పేరేంటిది వంట వాళ్ళు కూడా, మీరు ఎన్నైనా చెప్పండి ఒక పార్సిల్ పట్టుకుపోకుండా వాళ్ళు ఉండలేరు, అంత ఎంతో వేస్టేజ్. అలాగే నూనె కూడా ఇంత నూనెతో పని అయిపోతుంది మనకి ఇంట్లో, వాళ్ళు అలాగే బుర్లు పోకుండా నూనె పోస్తే కానీ చేయలేరు. ఇంత చేసి అందులో నాలుగు అరటికాయ ముక్కలు వేయించిన అలాగే అన్ని వేస్టేజ్. కొంత మూటలు కట్టడం, కొంత అటక మీద మూత మూట. ఇదేం తింటుంది మూట కట్టడం తప్ప? ఓరి నాయనో ఇలా అయితే నెలలాళ్ళ సామాను వారం రోజుల్లో అయితే నా జీతం అంతా అయిపోయేటట్టుంది, పెళ్ళామా కొంచెం కష్టంగా ఉందంటే ఏమండి దీన్ని పంపేసి కొత్త వంట దాన్ని పెట్టుకుందామండి అని అనగానే వీడు మర్నాడు పిలిచి పిశాచం పిశాచం ఏమనుకోకు ఇల్లు వదిలి వెళ్ళిపో, మేమే వంట చేసుకుంటాంలే అనగానే అది యగాదిగా చూసి నాది ఇల్లు కావాలంటే మీరు ఖాళీ చేయండి చంపేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నారు, ఖాళీ చేద్దామని వెళ్ళారంటే ఏడాది ముందు నాకు నోటీస్ ఇవ్వాలి, ఈలోపు కదిలారా మీ మక్కిలు ఇరగొడతా, నేను పిశాచాన్ని ఏమనుకుంటున్నారు, ఏడాది పాటు నేనే వంట చేస్తా, రేపటి నుంచి నేను ఏం చెప్పి తెచ్చేయండి తండ్రి సామాన్ అంది. అంతే చచ్చినట్టు వీడు సామాన్ తెచ్చాడు. ఇంకా అక్కడి నుంచి మీరు కసి పెరిగింది కదా ఖాళీ చేయమని అన్నారు వీళ్ళు, ఉద్యోగం మానమన్నారు, అందుకని ఈ రోజు నుంచి ఏం చేయడంట పప్పులో ఉప్పు ఎక్కువేయడం లేదా కారం గొండేయడము లేదా అన్నం మార్చేయడము లేదా అసలు ఉడకపోవడము లేదా చెమర్చడము ఇక ఇక్కడి నుంచి ఏడు పెంచడం మొదలెట్టి. ఎప్పుడు కొంతమంది తగాద పెట్టుకుంటే చాలా డేంజర్ చెప్పేశారు శాస్త్రంలో. అందరూ వంట వాళ్ళు, వాళ్ళు వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాక వాళ్ళని పొమ్మన్నామంటే వాళ్ళు పోకపోతే చాలా డేంజర్ అండి, ఇక వాళ్ళు పని పాడు చేయడం మొదలెట్టారు. అనవసరమైన తగాద తెచ్చుకున్నాం ఎలాగే బాబు, నా ఉద్యోగంలో వచ్చి జీతం అంతా దీనికే పోతుంది, ఇదేమో అన్నం రుచిగా పెట్టదు, అయితే ఉప్పు కషాయం లేదా కారం గుండ అంటే ఇదంతా నీ వల్లే వచ్చింది అన్నాడు పెళ్ళాన్ని. ఏ మళ్ళీ నా వల్ల అంటావని మళ్ళీ వస్తే ఉండదే బాబు, ఇప్పటికే ఓ పిశాచంతో వస్తున్నాం మనం కొట్టుకుంటే మళ్ళీ రెండో పిశాచి, దీనికి ఏమన్నా మొగుడు పిశాచి ఉంటే అది కూడా వస్తుంది, ఇద్దరు కలిసి పట్టుకుంటే సస్తం ఆపేయి అని నోరు నొక్కేశాడు. చివరికి ఇద్దరు కలిసి బాగా ఇంట్లో ఉంటే ఈ పిశాచానికి తెలుస్తుంది, అందుకని బయటికి వెళ్ళి ఏం చేద్దామని ఆలోచించారు. ఆలోచించగానే సరే వీళ్ళిద్దరికీ అదృష్టవశాత్తు ఓ చుట్టం ఉన్నాడు, వాడు కొంచెం తెలివైన వాడు, వాడు మంచి సలహా చెప్పాట. మర్నాడు ఉదయం ఒక మంచి వ్యక్తి వాడు గరిటె వాడు బుధం మీద వేసుకొచ్చాడు, ఇలా బుధం మీద గరిటె పెట్టుకుని సంచి పుచ్చుకొచ్చాడు. వాడు వచ్చి రాగానే ఈ పిశాచం వీడెవడో కొత్తవాడు వచ్చాడు ఈ పూట ఇక్కడ ఉంటాడా వీడికి కూడా కాస్త అత్యసరైనా అంది. పిశాచం కొంచెం నేను చెప్పాగా ఆవిడ బ్రాహ్మణ పిశాచం లేండి అందుకని అత్యసరమైనా అంది. అనగాని వాడన్నాడు అత్యసరం నువ్వేసేది ఒకటి, నీకు కూడా నేనే వండుతాను, నేను ఇవాళ నుంచి కొత్త వంట వాడిని చూడబోతే అర్భగుళ్ళో ఉన్నావు సన్నగా గరిటేసుకొచ్చేస్తే వంట వండగలవు ఏంటి నువ్వేం చేస్తావు అంది. ఏమో పాత పిశాచవా ఏమనుకుంటున్నావో, హే నా వంట అంటే ఏంటనుకుంటున్నావు నలభేమ పాకం అన్నాడు. అనగానే ఒరే పిచ్చాడా నాతో వంట చేసేవాళ్ళు ఈ ఏడు ఏడు డిస్ట్రిక్టులు లేరు లేరురా అంది మళ్ళీ పిశాచం. చూసుకో ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, ఇవాళ పప్పు సాంబారు అంది. ఆ పప్పు సాంబార్లో నాలుగు ఎండు చేపలు వేసి కాస్తంత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్తేనా అనగానే అది ముక్కు మూసేసుకుని అయ్యి బాబోయ్ నేను నిష్ఠాగరిష్ఠురాలైన పిశాచాన్ని బాబోయ్ ఆ ఎండు చేపలు తీయకు ఆ దిక్కుమాలిన వెల్లుల్లిపాయ తీయకు మసాలా తీయకు అంది. ఏ చూసుకో ఎప్పటి నుంచి ఇంట్లో రోజు దిక్కుమాలిన పప్పును తప్పడం కాదు ఎండు చేపలు ఎండ్రేల్ ఇక చూసుకో కోడి మసాలా అంటే వాడు ఆ మసాలా సామాగ్రి అంతా కింద పోసేట. ఆ పిశాచం అడ్డిపోయి నీ బాబా పుణ్యం ఉంటుంది రే బాబు నేను నిష్ఠాగరిష్ఠురాలి నీకు కావాలంటే నువ్వే పోతే నేను ఈ దేశమే వదిలిపోతాను మీ అమ్మ కడుపున పడ మీరు చావండి అని ఆ పిశాచం దెబ్బకి అమ్మో చేపల వాసన ఆయనో ఎండు చేపల వాసన బాబో ఆయన ముక్కు మూసుకుని దిమ్మని కప్పు తండుకుని పారిపోయింది. ఇంతకీ వీళ్ళు ఏంటంటే ఇది ఎలా కనిపెట్టారంటే ఓ రోజున ఈ పెళ్ళం అడిగింది
ఎప్పుడు చూసిన చప్పిడి కూడు పప్పే వండుతున్నావు, కాస్త ఎండు చేపలు ఎండు రొయ్యలు సాంబారు పెట్టకూడదా అంటే ఇదిగో మేము నిష్ఠాగరిష్ఠులు మేము వండం అందిట, అది గుర్తొచ్చింది అనమాట దీనికి. అందుకని ఈ పని చేశారు ప్లాన్ దీనికి అంటడానికి. ఆ దెబ్బకి అది పిశాచం కాస్త పారిపోయింది. పారిపోగానే ఇప్పుడు ఈ పెళ్ళం ఉంది, అమ్మాయ్యా ఎలాగో పిశాచాన్ని వదులుచుకున్నాం, అది మూటలు కట్టిన మూటలన్నీ కిందకి దింపుదాం, పప్పు ఉప్పు అన్నీ ఎండు చేపలు ఎండు రొయ్యలు మొత్తం మీద. ఈ వీడు ఎవడో వీడు కొంచెం బాగున్నట్టున్నాడు, వీడినే వంటవాడిగా పెట్టుకుందామా అంటే ఏమే ఇంకా నీకు బుద్ధి రాలేదా ఏమిటిది, నీకంటే ఆ పిశాచమైన అయ్యో అంతో ఎంతో వండి పెట్టింది, మళ్ళీ వంటవాడు అంటా వీడేం చేస్తాడు రేపు పొద్దున్న, వీడికి ఇచ్చిన డబ్బు పంపించేసేద్దాం చాలులే అన్నాడు. అనగానే అయితే నేను నా పుట్టింటికి పోతున్నానండి, పోతే పో అన్నాడు. నెల్లాళ్ళు పోయిన తర్వాత వచ్చింది ఇటు పెళ్ళాం. ఏం పోతానన్నావు, వచ్చావేమిటంటే అప్పుడు ఏమండి ఏమనుకోకండి, మొగుడు పెళ్ళాలన్నాక కలిసిమెలిసి చక్క కొద్ది రోజులు మీరు కొద్ది రోజులు నేను వంట చేసుకుంటూ ఉంటే బాగుంటుందని అనిపించింది, నెలకి ఆ 3 రోజులు మీరు వంట చేయండి చాలు, మిగతా రోజుల్లో నేనే చేస్తా, అది అక్కడ నేను నేర్చుకొచ్చాను వంట, ఇహ మీదట మనం పిశాచాలను ఇంట్లో వంటవాళ్ళుగా పెట్టుకోవద్దు, అయ్యింది అనుభవం చాలు అని చెప్పేసి పాపం ఆవిడే వంట చేసి పెట్టిందిట, మొత్తం మీద వంట నేర్చుకున్నారట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఏదో సంసారంలో హాయిగా సుఖంగా ఉంటాము, ఇలాగా ఆ పిశాచాల బదులుగా వంట చేసుకున్నట్టు సుఖంగా ఉందాం అనుకుంటున్నాను, నువ్వేమో ఈ సంసారం బదులుగా సన్యాసం అంటావు, ఏది ఏమైనా నాకు సంసారమే కావాలి సుఖమే కావాలి, నా మాట విను, గృహస్థాశ్రమం సరసమైనది అది కూడా అనుభూతితో ఉంటే, అంచేత నాకు వీలుంటే సంతానం ఇప్పించు అని కోరాడు. మళ్ళీ ఈ పట్టుదల చూచి ఆ సన్యాసి అన్నాడు, చిత్రకేతుర్గత కష్టం విధిలేక విమార్జనాత్. పూర్వం చిత్రకేతుడు అని ఒక రాజు ఉన్నాడు, ఆయన విధివ్రాతను తుడిచిపెట్టాలనుకున్నాడు, దాంతో కష్టాల పాలయ్యాడు, వాడికి సంతానం లేదు అయినా ఉండాలని కోరాడు. చివరికి ఆ సంతానం ఏమయ్యిందా, చిత్రకేతు మహారాజు గారికి కొడుకు పుట్టి నిప్పులు వచ్చి చంపాడు తండ్రిని. ఆ కథ నువ్వు విన్నావు ఇదివరకు, నా మాట విను, ఎప్పుడు ఏటికి ఎదురు ఎదరాదు, విధిరాత బాలేనప్పుడు ఆ విధిరాతకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, కష్టాలు వచ్చినప్పుడు దానికి వ్యతిరేక మార్గంలో కాకుండా దైవాన్ని పట్టుకోవాలి, ఎవరికి దైవానుకూలత ఉంటుందో వాడు సుఖపడతాడు, నీకు నవగ్రహాలు అనుగ్రహించడంలా. నవగ్రహాలంటే వాళ్ళంది ఒకసారి చూడండి, నవగ్రహాలయం ఇవాళ అసలు గ్రహాలు బలే అద్భుతంగా కళకళలాడిపోతున్న ఏదో తెలియని ఒక దివ్య కళ. ఉదయం పూట మన వాళ్ళు బాగా అర్చన చేశారు, ఆ శనిశ్చరుడికి నిగనిగలాడిపోతూ ఉంటే రాగానే చూస్తే భక్తితో సాష్టాంగ పడబుద్దేసింది అనమాట, చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే. ఒక్కొక్క రోజు భగవంతుడు ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మరింత ముచ్చటగా ఉంటాడు కదా. ఇవాళ శనివారం, దానికి తోడుగా ఆ సమయంలో ప్రదక్షిణ తిరిగితే నా మాట విని వెళ్ళేటప్పుడు వీలున్న వాళ్ళు ప్రదక్షిణ చేసి వెళ్ళండి, అసలు ఆ దేవతలు అనుగ్రహిస్తారు. భగవంతుడిని భక్తితో పట్టుకుంటే అమ్మా నువ్వే దిక్కంటే ఆ దేవదేవుడు అనుగ్రహించి తీరతాడనమాట. వాడిని పట్టుకోవడంలో ఉందంతే, నాకు ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి పట్టుకోమన్నప్పుడు హృదయం ఆనందంతో పొంగిపోతున్నప్పుడు నాకు మాటలు రావు, ఎదురుగుండా సాక్షాత్కరిస్తుంది. ఒక్క క్షణకాలంలో ఈ ఆలయంలో ఈ క్షణంలో నాకు ఈ మాట చెబుతున్నప్పుడు ఆ నవగ్రహాలు కంటపడ్డారు, ఇదిగో సరస్వతి దర్శనమిచ్చింది, శివుడు దర్శనమిస్తున్నాడు, అందరూ అనుగ్రహిస్తున్నట్టే ఉంటుందన్నమాట. అప్పుడు నేనేం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆత్మానుభవం అది. ఇప్పుడు అదే చెబుతున్నాడు ఈయన, నయాస్యసి సుఖం పుత్రాత్ యథా దైవకతోద్యమక అథో ఘటేన యుక్తేసి అర్థినం కిం వదామ్యకం. దైవం అనుగ్రహించకూడదు అనుకున్నప్పుడు అంటే వీడికి ఏదో పాపకర్మ ఉందండి, మహాపాపం చేసినప్పుడు ఆ పాపం పోయేదాకా దైవానుగ్రహం రాదు, ఎంత గింజుకున్నా ఎంత కష్టపడినా ఎన్ని ఉపాసనలు చేసినా దైవానుగ్రహం కలగదు. అప్పుడు దైవ ప్రయత్నం లేనప్పుడు పురుష ప్రయత్నం వ్యర్థం, పురుష ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుంది? ప్రయత్నానికి దైవం అనుకూలం అవ్వాలి. దైవానుకూలత లేనప్పుడు పురుష ప్రయత్నం వ్యర్థమే. అటువంటిప్పుడు సుఖం కలగదు. నా మాట విను, నీది పురుష ప్రయత్నం అంటే నీవు కష్టపడి ఏదో ప్రయత్నం చేసి సంతానం పొందాలనుకుంటున్నావు. ప్రస్తుతం నీ పౌరుషానికి, నీ పురుష ప్రయత్నానికి అంటే నీవు చేసే పనికి దైవానుగ్రహము లేదు. లేదు లేదు, దైవానుగ్రహము లేనప్పుడు నీవు ఎంత కష్టపడినా ఆ పనిలో విజయం పొందలేవు సుమా. ఎంతో పట్టుదలతో ఉన్నావు, సందేహం లేదు, కానీ నీ పట్టుదల వల్ల నీకు లాభం లేదు. ఎంత చెబుతున్నాను విను, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నాను అంటే లాభం లేదని చెప్పడానికి. అయినా నువ్వు యాచకుడి రూపంలో నా ఎదుటిగా ఉన్నావు, అందుకే నేను నీకు చెబుతున్నాను. వీలుంటే పిల్లాన్ని తెచ్చి పెంచుకో, లేదా మాట్లాడ కోరుకో, ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. మహాత్మా, నువ్వు చివరికి ఇదే నాకు చెప్పేది, నా కడుపున పుట్టిన బిడ్డ, నా ఆవిడ కన్న బిడ్డ కావాలని కోరిక, పుత్రుణ్ణి ప్రసాదించు. నేను పాత్రుణ్ణో అపాత్రుణ్ణో నీ పాదాలు పట్టుకుంటున్నాను, లేదా నీవే నన్ను శపించి చంపి, తపించిపోతున్న నన్ను శపించి చంపు, లేదా మార్గం చూపించు, ఇక నేను బ్రతకను అని మళ్ళీ కన్నీళ్లు పెట్టేసుకుని భోరు ఏడ్చేసి అట్ట పాపం పిల్లలో 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 అని ఏడ్చేస్తున్నట్టు గొల్లు గొల్లుమని. ఏం దిక్కుమాలడు పిల్లలండి, ఏం సుఖం ఉంది? ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట బాధ. మనకి ఎంతో ఆత్మీయుడు, మీకు గుర్తుందా మహాలక్ష్మి యాగం చేసినప్పుడు మన ధవేజీ గారు నరసాపురం నుంచి వచ్చి రన్నింగ్ కామెంటరీ ఇచ్చేవారు. మహాలక్ష్మి యాగం చేస్తున్నప్పుడు అక్కడ పీఠంలో కాస్త మంచి లావుగా, ఎంత మంచి మనిషి, ఎంత మిత్రుడు నాకు చిన్నప్పటి నుంచి, కుర్రాడు బంగారం లాంటి కొడుకు, ఏమీ వ్యసనం లేదు, బుద్ధిమంతుడైన కొడుకు. ఇంజనీరింగ్ కోసమని హైదరాబాద్ పంపారు బోల్డ్ డబ్బులు కట్టి. హాయిగా చదువుకుంటున్నాడు, ఇంట్లో ఉండి చదువుకుందామని కొద్ది రోజులు కాలేజీకి వెళ్ళలేదట, అటెండెన్స్ తక్కువైంది, దొంగ పెరుగులు 30,000 రూపాయలు కాండొనేషన్ వేశారు వాడు. ఆ కాండొనేషన్ 30,000 తల్లిదండ్రులు అడిగి కట్టడం ఇష్టం లేక ఈ కుర్రాడు, మా అమ్మ నన్ను ఏమనుకుంటారో అని ఊరు వేసుకు చచ్చిపోయాడు. వాళ్ళు బోట్లో పెట్టద్దండి పేరు, మా అమ్మ నాన్నని పిలిచి కడతానంటే వినిపించుకోకుండా కాలేజీ ఎగ్గొట్టినటువంటి దుర్మార్గుడు వీడు కుర్రాడని ఇష్టం వచ్చినట్టు రాసేసి నోటీస్ బోర్డులో పెట్టేశారు పేరు. కుర్రాడు అవమానం ఫీల్ అయ్యాడు. పిల్లలు ఇవాళ చాలా సెన్సిటివ్, ఎక్కువ బాధ పెట్టకూడదు వాళ్ళని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లల్ని ఆ అంటే మందలిస్తే సున్నితం. అందులో ఈ దిక్కుమాల కార్పొరేట్ కాలేజీలు అనకూడదు, కానీ వీళ్ళు అమ్మ కడుకున్నవాడ పిల్లల్ని ఏదో రకం బాధ పెట్టి చంపేస్తారు. ఎక్కడ చూడండి ఈ మధ్య ఈ దౌర్భాగ్యపు కాలేజీల్లో తిట్లు, ఆ తిట్లు వల్ల పిల్లలు చచ్చిపోవడం. అయినా వీళ్ళకి బుద్ధి ఉండడంలా, మనకి బుద్ధి ఉండడంలా కార్పొరేట్ కాలేజీలో చేర్పేస్తున్నాం. ఆ కుర్రాన్ని నోటీస్ బోర్డులో పేరు పెడితే అవమానమై ఊరేసుకు చచ్చిపోయేటవారు. ఎంత బాధ అనిపించిందో. కిందటి శనివారం నాడు ఉపన్యాసం మీకు అందుకే జరగల, లాస్ట్ శనివారం నాడు నేను నరసాపురం, డ్రైవర్ దొరకకపోతే నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ నరసాపురం వెళ్ళా. అందువల్ల రిటర్న్ జర్నీలో 6 గంటలకి అక్కడ బయలుదేరడంతో రాలేకపోయా. గుర్తుందా మీకు లాస్ట్ సాటర్డే ఉపన్యాసం లేదు, ఆయన పలకరించడానికి వెళ్ళడమే. ఎంత కంపించిపోయాడు ఆయన, ఎంత ధైర్యం చెప్పినా కొడుకు కొడుకు కదండి, తెల్లగా పాలనూరగలం ఉండేవాడు అబ్బాయి అంటే. మరి ఏమిటి అదే పోని, వ్యసనం ఉందా? కుర్రాడు బుద్ధిమంతుడు, తండ్రి తల్లి గొప్పవాళ్ళు, డబ్బుకు లోట్లేదు, ఐశ్వర్యం, అన్యాయంగా ఏమీ లేదు, కేవలం బోర్డులో పేరు పెట్టడం వల్ల పిల్లలు చెప్పారన్నమాట ఊరేసుకున్నాడు. అందరూ బాధపడ్డారు, ఇలాంటి పిల్లాన్ని ఎరగమండి, మాట వరసకు కూడా ఎవరిని తెప్పలేదు అని. తోటి పిల్లలు ఏడ్చారండి వారం రోజుల పాటు తిండి, మరి వాళ్ళందరూ నరసాపురం వచ్చారు తెలిసిన మీకు, అంతటి కుర్రాడు ఏం లాభం మరి, అదే చెప్తుంటా. కాబట్టి పిల్లలు పిల్లలు అనుకుంటాం, కాలాన్ని ఎవరు దాటగలుగుతాం మనం, అదే చెప్పాడు యతీశ్వరుడు. ఎందుకయ్యా పట్టుదలంటే వెండల్లా, నువ్వేమో పిల్లాడో పిల్లాడో అని గొల్లు గొల్లు అంటావు, వెర్రాడా? సరే, ఇంకా నువ్వు నన్ను అడుగుతున్నావు, నీకు సుఖం లేదని తెలుసుండి కూడా నీకు నేను ఒక మార్గం చెబుతున్నా విను. పోయి ఆత్మదేవ ఇది సంతాన ఫలం, దీనిని మంత్రించి నీకు ఇస్తున్నా, ఇది నీ భార్య తింటే కొడుకు కలుగుతాడు, అయినా నేను నీకు ముందే చెబుతున్నాను మీ ఆవిడకి సంతాన యోగం లేదు, నీకు సంతాన యోగం లేదు, ఈ పండు తింటే సంతానం కలుగుతుంది ఏమో, ఇది మీ ఆవిడ తింటుందని కూడా నమ్మకం లేదు, నీ బాధపడలేక ఇస్తున్నాను, పండు చాలా గొప్పది, తిన్నదో సంతానం ఉన్నది, తినలేదో సంతానం ఉండదు, ఒకవేళ సంతానం కలిగినా నీకు సుఖం ఉండదు, ఇన్ని చెప్పి మరీ ఇచ్చాడు పండు, ఇదిగో ఫ్రూట్, ఈ ఫ్రూట్ తిందో మీ ఆవిడ, ఇంకా వాయించినట్టే మీ ఇంట్లో చిన్నపిల్లాడు ఫ్లూట్ అనగానే పోన్లేమమ్మాయ్య అని బతి సంతోషపడిపోయాడు, కాళ్ళ మీద పడిపోయాడు, సన్నాసి గారండి సన్నాసి గారండి ఏమన్నా ఇమ్మంటారా దక్షిణ అన్నాడు, నాకు దక్షిణ అక్కర్లేదు లేరా, ప్రదక్షిణ పదే పదే అని చుట్టూ ప్రదక్షిణ చేసిపో అన్నాడు. ఈ మధ్యన ఒక ఆయన 10 రూపాయలు చేతిలో పెట్టి ప్రదక్షిణ పదే పదే అన్నాడు, అంటే గురువుగారు దక్షిణ మీకు పదే ఇస్తానని, వాళ్ళ తచ్చినాడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆ పదే గుర్తుకొచ్చుకున్నారు. మొత్తం మీద పండు పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు ఈయన సన్యాసి గారి దగ్గర సెలవు పుచ్చుకుని. ఇంతలో సన్యాసి గారు మళ్ళీ వెనక నుంచి పిలిచాడు, సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతుంటే, ఏమిటి స్వామి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతున్నాను, మీరేం దక్షిణ వద్దన్నారు, మళ్ళీ కొంప తీసి దక్షిణ అడుగుతారేమిటి, చూడండి పండిచ్చాడు మళ్ళీ దక్షిణ అడుగుతాడేమో అని పిసిన కొట్టుదనం. ఇందాకటిదాకా ఏమన్నాడు, మీరు అడిగితే ఆస్తి ఇచ్చేస్తా, శరీరం రాసి ఇచ్చేస్తా, అసలు సంతానం కలిగితే చాలన్నాడా, ఇప్పుడు పండి వచ్చాక అంటాం కానీ ఎక్కడిస్తాం మనం, గురువుగారు ఈ పని అయిపోతే ఏదైనా ఇస్తాం అంటాం కానీ గురువుగారి దగ్గర పని అయిపోయాక మళ్ళీ కనపడితే ఒట్టు దిక్కుమాలిన పెనుగుల లోకంలో. వీడికి కొంచెం భయం వేస్తుంది అన్నమాట, ఒరే దక్షిణ కోసం పిలవలేదురా, ఒక నియమం చెబుతున్నాను అది విను, ఈ పండు తిన్నాక మీ ఆవిడ ఒక 1 సంవత్సరం పాటు, ఎంతకాలం, అప్ టు 1 ఇయర్ సత్యం శౌచం దయాదానమేక భుక్తం తు భోజనం వర్షావధి స్త్రియా కార్యం తేన పుత్రో అతి నిర్మలగా. ఒక 1 సంవత్సర కాలం పాటు నీ భార్య ఈ పండు తిన్నాక సత్యమే పలకాలి, నీకు మంచి సంతానం కలగాలంటే, నా పండు ఫలించాలంటే ఏం చేయాలి, సత్యం పలకాలి, అబద్ధం ఆడకూడదు అన్నిటికీ, శుచిగా ఉండాలి అంటే పొద్దుట సాయంత్రం శుభ్రంగా స్నానం చేయాలి, పళ్ళు తోముకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండాలి మలమూత్రాలు కళ్ళు వచ్చిన తర్వాత, అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలి, ఆ అన్నం చేత్తో మూతితో పడుకోకూడదు, ఇంకా దయ కలిగి ఉండాలి, ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే అంతో ఎంతో పెట్టాలి, అంతో ఎంతో దయ, ఏ పద్మాకర్ గారు వస్తే దానం చెయ్యాలి, దయా దానం. ఏకభుక్తంతు భోజనం, రోజు ఒక పూటే భోంచేయాలి, ఒంటి పూట భోంచేయాలి, 2 పూట్ల ఆ మటుక్కు పులిహార తినకూడదు, ఉల్లిపాయ పకోడీ తిరగకూడదు పొద్దునే. నా చిన్నప్పుడు జరిగిన ఘటన నాకు బాగా గుర్తన్నమాట, ఓ ఇంటికి పాలు పోయించుకోవడానికి వెళ్ళేవాడి రోజు, ఓ రోజున వెళ్ళేసరికి ఆ ఇంట్లో పాలు పోసేవాడ జంతికి లేస్తోంది, అభిషేకానికి బేసిన్ పెడతామే ఆ బేసిన్ కంటే 2 రెట్లు బేసిన్, పెద్ద స్టీల్ బేసిన్ నిండా ఆవిడ జంతికలు అలా తీసి వేస్తూనే ఉంది, ఈయన తింటూనే ఉన్నాడు, అయ్యే బాబోయ్ ఏం జంతికలు తిన్నాడండి బాబు, పూర్వం డైజెషన్ అలా ఉండేది, ఇప్పుడు శనగపిండితో 2 జంతికలు తింటే ఆ తర్వాత మళ్ళీ రైల్వేలో లెట్రిన్లో దూరడమే వీళ్ళు దిక్కుమాలాళ్ళు, ఏం మనుషులు అండి మనం, మన జంతికలు తెచ్చుకుని ఒకవాడు ప్రయాణంలో, అందుకు చెబుతున్నాను ఇది కూడా చూశాను నేను, నా ఎదురుగుండా పెడితే పైగా ఆవిడ 4 జంతిక ప్యాకెట్లు తెచ్చుకుని 2 జంతికలు తింది, ఇంకా అక్కడి నుంచి చూడండి 5 నిమిషాలకోసారి బాత్రూమ్కి వెళ్ళడం మొదలెట్టింది, ఏమమ్మా విడిపోతున్నాం అంటే ఏం చెప్పలేదు, ఏమండి బాబు గురువు గారు ఈ జంతికలు తిన్నాను దిక్కుమాల గడుపు గొడగొడ గొడగొడ గొడ, అది వేసవి కాలం పైగా చిత్రకూటానికి వెళ్ళేటప్పుడు ఆ చిత్రకూటానికి వెళ్ళేసరికి కడుపు విచిత్రకూటం అయిపోయిందిట. జంతికలు తినేవిడు ఏం చేసింది, వాటర్ ప్యాకెట్ కొంచెం వేడిగా ఉంది వేసవికాలం, ఆ వేడివేడి నీళ్లు తాగింది. ఇదేమో జంతిక వేడివేడి నీళ్లు, ఇంకేముందిగా మొట్టం కొట్టినట్టు కొట్టేసినట్టుంది అంతే కాపడంగా. అంచేత ఎవరికైనా ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సరే సరే అనుకోండి ఇవన్నీ. అంచేత అలా తినకూడదు జంతికలు. గొంతుకి దాకా జంతికి తింటే ఇక మాటామంతే ఉండదు. ఒక భుక్తమే చెయ్యాలి, ఏకభుక్తమే ఒక పోటే భోజనం చెయ్యాలి. ఇలా చేస్తే నీ పిల్లాడు శుభప్రదమైన చరిత్రతో పరిశుద్ధ స్వభావం కలిగిన వాడే పుడతాడు, మంచి కొడుకు పుడతాడు. ఆ కొడుకు నిన్ను ఏడిపించడు. ఇలా చెయ్యకపోతే ఆ కొడుకు వల్ల నీకున్న గండమే తినదినగండం నూరేళ్ళ ఆయుష్ నీకు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని పలిక యోగి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించాడు. మా అనుభవం అలాగే చేస్తానన్నాడు. ఇంకక్కడుంటే మళ్ళీ పిలిచి ఏం చెబుతాడో, మళ్ళీ దక్షిణ అడుగుతాడేమోనని చకా చక వెళ్ళిపోయాడు. ఈయన దారిని ఈయన వెళ్ళిపోయాడు, యోగి దారిని యోగి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణోత్తముడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరిన ఆయన మరి ప్రయాణం చేయాలి కదా, ఆటో ఎక్కి బయలుదేరాడో, మరి ప్లేటో ఎక్కి బయలుదేరాడో, హీరో హోండా మీద వెళ్ళాడో, నడిచే వెళ్ళాడో, రేపు యథాప్రకారంగా 6:30కి మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః.